சௌந்தர்யசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாய் மகேஸ்வரம் பிரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மத் ஜன்மாந்தர புண்ணிய பாகவசப்ராப்தம் சத்குரும் சச்சிதாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதான் பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து அப்படிக்க காவிய கரண தக்ஷுண்டை அண்டே இது நேன் ராயபோத்துனானு ஏவி சக்துலன்னி அட்டுவண்டி வாடு அம்மவாரினி பிலிஸ்தே அம்மவாரி சக்தி வந்து மனம் சுவாமிని பிலிஸ்தே சுவாமி ராவட்டல வச்சாருகா కొన్ని వందల సార్లు వచ్చారు వస్తూనే ఉంటారు ఆయన కాబట్టి మనం పిలిచే పిలుపుని బట్టి వారు రాక ఉంటుంది అంతే తేడా ఇక వచ్చేసింది అనుకున్నాడు ఈ పుస్తకం రాస్తే ఏమవుతుంది ఏం చేద్దాం అనుకున్నాడు ముందే నిర్ణయం చేసుకోవాలి చేశాక ఏ రాజుగారి దగ్గరికి వెళ్దాం మా బావ శ్రీనాథుడు ఇస్తే వాడి చేతిలో పల్లకిలో పెడదామా లేకపోతే మనమే ఓ ఆవునో ఎద్దునో పట్టుకుని తీసుకెళ్దామా అనుకోలేదు ఇం మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాపి కాలు చేసమ్మెట పోటలన్ పడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బొమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. ఏదో రాజుగారికి ఇచ్చి వాడిచ్చే సొమ్ములు గ్రామాలు ఏవో అవి వస్తువులు తీసుకొని చివరి చిత్త చివరికి ఎముడి చేతిలో పడిపోయి వాడు సమ్మెట పోట్లు పెడుతుంటే ఎరా నువ్వు దుర్గమ్మ దుర్గాదేవిని సరస్వతిని లక్ష్మిని ఉపాసన చేసి ఓ కావ్యం రాసి తీసుకెళ్లి పుస్తకాలు అమ్ముకున్నావా అందుకని నరకంలో ఇక్కడ ఉండని వాడిచే దెబ్బలు పడే కంటే సమ్మతి దృఢమైనటువంటి నిశ్చయంతో అది నిశ్చితం అంటే మనీషా అంటాం ఆ నిశ్చితమైనటువంటి భావంతో శ్రీహరికి ఇచ్చి శ్రీని ఉపాసన చేశాను వెనక శ్రీహరికి ఇచ్చేస్తానన్నాడు. ఈ బొమ్మెర పోతరాజొకడు ఎంతమంది పుట్టారో అందులో వీడొకడు అన్నట్లుగా చూసారా అద్వైత భావన వచ్చేసింది ఆయనకి హృదయం రాగరంజిత అందుకనే ఇది భాగవత నవనీతమైంది. ఆ నవనీతం వెన్నను కొయటం తేలిక కష్టమా చాలా తేలిక కొయటం అంటూ ఉంటుంది అసలు కత్తి కంటే తేలిక చిన్న చాకు కనుక వెన్న మీద అట్లా పెడితే ఫ్రోజన్ కాదు ఫ్రోజన్ అయితే కొయ్యాలి ఫ్రోజన్ కానిది హాయిగా కత్తి నెమ్మదిగా దిగి ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అప్పుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఒక మాట చెప్పాడు ఇది సార్వకాలికమైన విశ్వజనీనమైనటువంటి మాట ప్రతి తల్లి భారతదేశంలో తల్లిదనాన్ని పొందిన తల్లి తల్లి కావలసిన తల్లి జీవుడుగా పుట్టి సాధకుడై భాగవతోత్తముడై భక్తుడై పరమాత్మని చేరుకోవాలనే భావన కలిగిన వాడికి గొప్ప ఉపదేశం చాలా అచ్చ తెలుగు మాటల్లో చతులారంగ శివుని పూజింపడేని నోరు నొబంగ హరికీర్తి నుడుబడేని దయయు సత్యంబులోనుగా తలపడేని ఈ మూడు చేయకపోతే కలుగనేటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి శివపూజ చేయి అంటే ఈశ్వర పూజ చేయి పరమాత్మని పూజించు చేతులు నొప్పి పుట్టేదాకా నోరు నొప్పి పుట్టేదాకా పరమేశ్వరుడి యొక్క గుణగానాన్ని సంకీర్తనం చేయి అలాగే దయయు సత్యంబు లోనుగా తలపడేది లోపల లోతులుగా తలుచుకొని ఆ దయని ప్రకటించు తప్ప జాలితోనో సానుభూతితోనో ఇంకొడికి సాయం చేయకు స్పందన ఇమీడియట్గా ఉండాలి. ఎవరన్నా మనం ఏదన్నా అడిగారు మనం చేయగలిగింది ఉంటే వెంటనే చేసేయాలి చేయలేనిది ఉంటే టైం తీసుకోరైనా చేయగలిగితే చేయాలి మళ్ళీ ఆ టైం వస్తే అలా గనక కాకపోయినట్లయితే కలుగనేటికి పుట్టి ఏం ప్రయోజనం తల్లుల కడుపు చేటు ఆ తల్లుల కడుపు ఆ భారం చేయటానికి తప్ప వీడు ఎందుకు పుట్టాడు అంటూ ఇవి చెయ్యొద్దు ఇలా చెయ్యండి అని చెప్తూ మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలంబున కొన్ని వేల జన్మలు ఇచ్చానన్నాడు బొమ్మెర పోతరాజు. ఇది ఇప్పటికిప్పుడు డైరెక్ట్గా రాలేదన్నాడు. శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుండనై ఒక్క రాకానుషాకాలంబున సోమోపరాకంబు రాక కని సజ్జనానుమతంబున అందరితో మంచివాళ్ళకి చెప్పేట్టు ఇలా రాయబోతున్నానని అభ్రంకష ಶುಭ್ರ ಸಮುತ್ತುಂಗ ಭಂಗಯಗು ಗಂಗ ಕುಂಜನಿ ಕೃಂಕುಲಿಡಿ ವೆಡಲಿ ಮಹನೀಯ ಮಂಜುಲ ಪುನಿಲ ತಲ ಮಂಡಪ ಮಧ್ಯಂಬುಲ ಮಹೇಶ್ವರ ಧ್ಯಾನಂಬು చేయుచు ఇందాక చెప్పిన చెప్పామే మహేశ్వర ధ్యానం ఎప్పుడు చేశాడు ఇటువంటి వేళ ఇటువంటి రోజున ఆయన మహేశ్వర ధ్యానంలో ఉంటే రాముడు వచ్చాడు అని చెప్పుకున్నాం ఆ రాముడు ఎలా వచ్చాడో చాలా అందంగా చెప్తున్నాడు భాగవతంలో అవతారిక పద్యాలలో పూర్ణమైనటువంటి భక్తి యోగాన్ని ప్రతిపాదన చేస్తాడు భక్తి యోగంలో నుంచి జీవుడు ఎలా ముక్తుడు కావచ్చో చెప్తాడు రాముడు మనకి వచ్చిన వాడు రాముడు కథ తెలిసిపోయింది ఆయనకి ఇంకా తెలియదు ఎవరికి రాసిన పోతనకి మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండనుకువాడు చంద్రమండల సుధాతారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల సుమతీజము భంగి బలువిల్లు మూపున బరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీకము బోలు కన్నుల వాడు ఎడదగురము వాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడు ఒకరుండు నా కన్నుగలకు ఎదుర కానబడియే నా కళ్ళ ఎదుట చక్కగా కనిపించాడు ఎలా ఉన్నాడు ఎవరో మెరుపు మేఘం కూడి ఉన్నట్టుగా ఆ మెరుపు మేఘం ఎవరయ్యా అంటే అమ్మవారు తాను అలాగే ధనుర్ధారి అయి నుంచున్నాడు భద్రమూర్తి అయి ఉన్నాడు అభయమిస్తున్నట్టుగా ఉన్నాడు పక్కన అమ్మవారితో ఉన్నాడు కనిపించాడు కనిపించిన వాడు ఏమనుకున్నాడంటే ఆ రాజశేఖరుడు అనుకున్నాడు ఓ రాజుగారు అబ్బాయి అనుకున్నాడు దేవుడు అనుకోలే రాముడు అనుకోలే ప్రయత్నం చేశాట భాషింప ఎత్తింప ఏమయ్యా ఇప్పుడు ఎందుకు వచ్చావు అందరికీ దానాలు ధర్మాలు ఇచ్చి ఖాళీ అయిపోయి ఇక్కడికి వచ్చాని నేనేదో మా శివుణ్ణి గురించి ఆలోచిస్తే నువ్వెందుకు వచ్చావని ఏదో అనబోయినాడు భాషింప యత్నంబు సేయునెడ అతండు ఈ వీడు ప్రయత్నం చేస్తున్నాడో లేదో అవతల వాడన్నాడట తాను రామభద్రుండ నీ రాముణ్ణి అన్నాడు వచ్చినవాడు చెప్పుకున్నాడు మన నామాంకితంబుగా నాకు అంకితమయ్యేట్లుగా శ్రీ మహాభాగవతంబు తెలుగు సేయుము శ్రీ మహాభాగవతం వ్యాసుల వారు రాసే ఉన్నారు దాన్ని నువ్వు రాయి రాసి ఏం చేస్తావంటే నా మన్నామాంకితంగా నా పరంగా చక్కగా రాయి నీకు భవబంధములు తెగును అన్నాడు అప్పుడు నీకు భవబంధాలు పోతాయి అని అభ్యర్థించలే ఆనతిచ్చాడు హి ఆర్డర్డ్ ఇలా రాయి ఇలా చేయి అన్నాడు అని తిరోహితుండయ్యే ఏ రాముడు వచ్చా గంట మాట్లాడతాడా వచ్చాడు కనపడ్డాడు ఇదేదో మాట్లాడిపోయినాడు ఆయన చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోయినట్ట అంతే జరిగింది ఎందుకంటే 9 కోట్ల రామనామ జపం చేసుకున్న త్యాగరాజస్వామి వారికి శ్రీరామచంద్రుడు కనిపించింది 1 సెకనులో లక్షోవంతు అది అంతే అంత జపం చేస్తే ఇంత కనిపించాడు ఆయన కనిపించి రామా వచ్చావనేలో ఆయన వెళ్ళిపోయాడు అయితే ఎట్లా వచ్చాడంటే సకుటుంబ సపరివార సమేతంగా రమ్మనమని వస్తాయి ఇన్విటేషన్స్ కదా ఇప్పుడు ఎవరు వెయిటల్లే భయపడి మీరు ఒక్కళ్ళు రెండు అసలు వస్తున్నదో లేదో ముందు చెప్పండి అంటున్నారు ఆయన మాత్రం మొత్తం ఆంజనేయ స్వామితో సహా వెళ్ళి దర్శనమిచ్చాడు ఆయన చేసుకున్న తపస్సు జపం అటువంటిది అప్పుడు సమున్మీలిత నయనుండనై వెరగుపడి ఆశ్చర్యపోయేట చిత్తంబున మనస్సులో అనుకున్నాడు పలికడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండు గాథ పలుకగనీల ఇంకోటి ఇంకోటి ఎందుకు ఆ రాముడే వచ్చి చక్కగా శ్రీ మహాభాగవతం రాయి అని చెప్పిన తర్వాత అది చేసినట్లయితే నాకు భవహరం అవుతుందని కూడా చెప్పాడుగా భవబంధాలు పోతాయి అన్నాడుగా అందుకనేగా శ్రీ కైవల్య పదంబు కావ్యం రాయాలని అనుకున్నాడు అని భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు మీరేదో పొరపాటు నాకు అన్నీ తెలుసు అని అనుకోకండి తెలిసి భాగవతం చెప్పటం అసలు చిత్రం చాలా కష్టం చిత్రం అంటే విచిత్రం కష్టం శూలికైన తమ్మి శూలికైన విభుద జనుల వలన విన్నంత కన్నంత చాలా బుధులు పండితులంతా వాళ్ళు వాళ్ళు చెప్పుకోగా అక్కడక్కడ ఈ రామకథ కృష్ణుడి కథ విన్నాను కదా వారి వలన విన్నంత నేను కూడా కొంత దర్శించినంత తెలియవచ్చినంత తేక పరచు
నాకు ఎంతవరకు వచ్చో, నేను ఎంతవరకు అనుభవించానో, నేను ఏమి దర్శనం చేశానో, నేను ఎంతవరకు ఎట్లా చెప్పగలనో అంతవరకు మాత్రం చెప్తాను. ఎందుకంటే శ్రీ మహాభాగవతాన్ని ఉన్నది ఉన్నట్టుగా భగవంతుని గురించి చెప్పగలిగిన వాడు, రాయగలిగిన వాడు లేడు అన్నాడు పోతన. అది ఇంత కావ్యం రాసిన వాడే ఆ మాట ముందు అన్నాడు. సరే అని ఏమిటి భాగవతం? ఇందాక మనం సంస్కృత శ్లోకం చెప్పుకున్నాం, నిగమకల్ప వృక్షమని, అంటే వేదకల్ప వృక్షమని, దాని చిటారు కొమ్మన పండున్నదని, ఆ పండు నిండా రసమున్నది, రసమాలయం అన్నాడు ఆయన. అద్భుతమైన మాటది. అలాగే శుకుడు అనబడేటువంటి అంటే అంతటి అద్వైతమూర్తి, నిర్లజ్జా స్వభావుడైనటువంటి శుకుడు, జ్ఞానమూర్తి, సుఖదేవుడు ఆయన, సుఖమౌని, సుఖదేవుడు కూడా ఆయన. ఆయనంతటి వాడు దానిని చిలక కొట్టినట్టుగా కొట్టి మనబోటి వారికి అందించినటువంటి ఈ రసామ్నాయాన్ని, రసస్వరూపమైనటువంటి ఆమ్నాయాన్ని, వేదాన్ని ఇట్లా నేను పిబత భాగవతం అన్నాడుగా, ఆ భాగవతాన్ని నేను తాగుతున్నాను అన్నాడు. పండు తినటం వింటాం, పండు తాగటం వింటామా అడ్వర్టైజ్మెంట్లో తప్ప? అడ్వర్టైజ్మెంట్లో వాడేస్తాడు పండు తినద్దు తాగండి అంటాడు కదా, ఇదన్నమాట. ఆ పండుని తాగమంటున్నాడు. ఇంకా నువ్వు ఒలుచుకోవటం లేకపోతే ఏదో ఇంకో దాంట్లో దాని అంతా ఉన్నదే రసమయ్యా, దాని మొత్తం కూడా ప్రతి బిందువుని ఆస్వాదించమంటూ లలిత స్కంధము, స్కంధము అంటే శాఖ, కొమ్మ అని అర్థం. భాగవతం యొక్క కొమ్మలు ఎలా ఉన్నాయంటే చిలక వాలే కొమ్మలే, గద్దలు వాలే కొమ్మలు కావాలి, చాలా లలితంగా ఉంటాయి. లలిత స్కంధము కృష్ణమూలము, దాని వేళ్ళు ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ. శుకాలాపాభిరామంబు, శుక చిలుకలు ఆలాపన చేసేటువంటి చిలక పాటలతో కూడి ఉంటాయి, చిలక పలుకులతో కూడి ఉంటాయి. చిలక పలుకులు అంటే వేదము చిలికిన చిలుకు పలుకులే చిలుకలు అన్నమాట అవి. మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల బలంబునై వెలయున్ భగవతాఖ్య కల్పసరువు ఉర్విన్ సద్విజశ్రేయమై. కాబట్టి స్వామి అనుగ్రహం ఎంత గొప్పదంటే త్రేతాయుగం నాటి రామాయణ కల్పవృక్షం పూర్ణమైన తర్వాత ద్వాపరలో ఉన్న భాగవత కల్పవృక్షాన్ని చెప్పుకోండి అన్నారు. ఇంతకంటే ఇది పోతమే మాటిది. భాగవతమనే పేరు మీద ఉన్న కల్పవృక్షాన్ని ప్రపంచానికి తీసుకొస్తున్నాను, అప్పజెప్పబోతున్నాను అని అన్నాడు. ఇక షష్ట్యంతాలని ఉన్నాయి. శ్రీరామచంద్రుడి సన్నిధానంబు కల్పించుకొని, ఎక్కడ కల్పించుకొని మనం ఇప్పుడున్నాం, ఇక్కడ గదిలో ఇక్కడ స్వామి ఉన్నారు అని మన మనస్సు కల్పించుకున్నది, సంకల్పించుకున్నది. ఎలా సంకల్పించుకున్నది అనే నమ్మకం వలన, ధ్యేయం వలన, ఒక లక్ష్యం వలన, ఆ గమ్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి తపస్సు వలన. కనుక రెండు పద్యాల్లో చాలా అందంగా చెప్తాడు, అందులో ప్రధానంగా ఒక పద్యం. క్షంతకు కాళియోరగ విశాల ఫణావళినత్తన క్రియారంతకు ఉల్లసన్ మగధరాజ చతుర్విధ ఘోర వాహిని హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళి మంతకు నిర్జితేంద్రియ సమచిత భక్త జనానుగంతకు. అటువంటి ఆ కృష్ణుణ్ణి కృష్ణ కథగా భాగవతాన్ని నేను చక్కగా చేయబోతున్నాను, ఆంధ్రంలో చేయబోతున్నాను. ఇది మహాభాగవత పురాణము యొక్క కథా ప్రారంభం ఏమిటి అని అవతారికని పూర్ణం చేశాడు. అంటే అవతారికలో కవి యొక్క సంస్కారము, కవి యొక్క తపస్సు, ఆయన చేసుకున్నటువంటి శైవోపాసన, వాటితో పాటుగా ఏర్పడినటువంటి అనేక సంస్కారాలు, దాని వలన కలిగినటువంటి శ్రీరామ దర్శనం, శ్రీరామ దర్శనంతో పాటు శ్రీరాముడి యొక్క ఆజ్ఞ, మహాభాగవతాన్ని తెలుగున ఆంధ్రీకరించు, జగద్ధితంగా జగత్తు కళ్యాణం కలిగించేలాగా, కళ్యాణం కలగటం అంటే శ్రీకైవల్యం పోతరాజుకే కాదు మనకు కూడా శ్రీకైవల్యం కావాలి. భాగవతం ఏ ఇంత వినబడుతుందో, ఎక్కడ చదవబడుతుందో, ఎక్కడ ఈ భాగవతాన్ని గురించిన విచారణ చేయబడుతుందో, ఎవరు భాగవతోత్తములుగా సంచారం చేస్తారో, ఎవరు భగవంతుణ్ణి తన హృదయమునందు సంకల్పించుకొని స్థిమితంగా ఉంటారో అక్కడ పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు. పరమేశ్వరుడే ఉన్న తర్వాత హరి లేకుండా సిరి ఉంటుందా అని, ఏమో సిరి లేకుండా హరి ఉంటాడా అని, ఉంటాడు. హరి లేకుండా సిరి, సిరి లేకుండా హరి. ఇది చాలా విచిత్రమైన సన్నివేశం గనక మనకు హరి కావాలి, సిరి కావాలి, గిరి అయిన గౌరీ కావాలి కదా. హరి, సిరి, గౌరీ ఈ ముగ్గురు కూడా మన ఎందుండి దుర్గా అనబడేటువంటి, దుర్గా అంటే కోట అనర్థం, దాటలేని, అవధులు లేని, గంభీరమైన. మనం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి, కాలేసుకొని అట్లా వెళ్ళొచ్చేస్తామా? ముందు మనం ఎవరో చెప్పాలి, మనం అసలు ఆయన ఎందుకు కలుస్తున్నామో చెప్పాలి, కలిసిన తర్వాత ఎన్ని నిమిషాలు మనకు కావాలో చెప్పాలి, అసలు విషయం చెప్పాలి, మా ఆయన్ని పిలవగలిగిన శక్తి మన దగ్గర ఉండాలి. ఇన్ని ఉంటే ఆ కోటలోపలికి మొదటి వాడు అంటాడు. ఇన్ని ఉన్నవాడు ఏమంటాడంటే అన్నీ ఉన్నాయా అంటాడు. అన్నీ చూపించిన తర్వాత లోపలికి పోండి అంటాడు. ఈ దుర్గా, దుర్గాదేవి కూడా అంత తేలికైనటువంటి వ్యక్తి శక్తి కాదు. ఆమెని అందుకోవటం చాలా కష్టం. అందుకనే ముందు గణపతి ఉండాలి, సరస్వతి ఉండాలి, అలాగే లక్ష్మీదేవి ఉండాలి. లక్ష్మీదేవి ఎందుకు ఉండాలంటే టికెట్ కొనుక్కోవటానికి డబ్బు కావాలిగా. కారు ఉంది, పెట్రోల్ లేదు, గవర్నర్ గారు పిలిచారు, ఎట్లాగా డబ్బు ఉండాలి? ఏ గవర్నర్ గారు ఒకటి ప్రశ్న వేస్తాడు, జవాబు చెప్పాలి, సరస్వతీదేవి ఉండాలి, రెండు. ఆయనని పిలవగలిగిన శక్తి కావాలి. ఈ మూడు ఎవరి దగ్గర ఉన్నాయంటే పరమాత్మ ఎందు ఉన్నాయి. పరమాత్మ ఎక్కడున్నాడంటే సత్యసాయి భగవానుడై ఉన్నాడు. కాబట్టి మనకి స్వామి ఉన్నట్లయితే ఈ గిరి, గౌరీ, హరి, సిరి అందరూ కూడా మనకు ఎట్లా కావాలంటే ఎట్లా, ఏం కావాలంటే ఎట్లా, ఎప్పుడు ఎంత కావాలో అట్లా వాళ్ళందరూ వచ్చి మనకి చక్కగా కూడా అనుగ్రహాన్ని వరదానం చేస్తారు. కాబట్టి ఈ భాగవత తత్వం ఒక నవనీతంగా, ఒక చల్లని చక్కని, ప్రతిరోజు ఫ్రెష్గా వెన్న తీసుకున్నట్లే. అందున వెన్నెల రోజులు కాబట్టి మరొక్కసారి స్వామి ఇటువంటి ముహూర్తాన్ని నిర్ణయించడంలోనే స్వామి అనుగ్రహం ఉంది. అలాగే మనం కూర్చున్నటువంటి ఈ ఒడ్డే గోదావరి ఇవాళ కాస్త బయటికి వెళ్ళగలిగితే వెన్నెలుంది, లేకుండా లేదు. పైగా మార్గశిర పౌర్ణమి, కాలాగ్ని శమన దత్తుడు ప్రాదుర్భవించినటువంటిది అని చెప్పాను. అంటే అది మనకు కాదు, గ్రహించలేని వారి గ్రహణం, పొందగలిగిన వాడికి అనుగ్రహం. కాబట్టి అది మనకు లేదు, మనకు కనపడదు కూడా, మన సంబంధం లేదు. చంద్రోదయం చక్కగా అయింది. ఇద్దరు దంపతులు, ముని దంపతులు దత్తాత్రేయ స్వామిని దర్శనం చేశారు. దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసినప్పుడు ఈ మార్గశిర పౌర్ణమి నాడే ఆయన ఏం చేశాడంటే, ఆ వెళ్ళినప్పుడు చూడండి, ఒక్కోసారి స్వామి దగ్గర దాకా వెళ్ళినా అడగవలసింది అడిగేట్టుగా అడగాలి, పోగొట్టుకున్నట్టుగా అడగకూడదు. వాళ్ళు ఏమడిగారంటే, ఆయన పాపం అడిగాడు, ఏమొచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగాడు దత్తాత్రేయుడు. నీ వంటి కొడుకు కావాలి అని అడిగారు. అంటే పెద్ద దురాశ ఏం లేదు, ఆశ నీ వంటి కొడుకు అని. ఆయన ఏమన్నాడంటే, నా వంటి వాడు ఇంకోడు లేడు కాబట్టి నేనే మీ కొడుకుగా పుడతాను అన్నాడు. అనగానే ఈ పుట్టేది లేదు, అయ్యేది లేదు, ఏదో చెప్పాలని చెప్పాడు గనక. ఎందుకంటే దేవుడు మన కడుపున ఎలా పుడతాడు ఆయన చెప్పినా అనుకున్నారు, వచ్చారు. కానీ ఈ మార్గశిర పౌర్ణమి ఈ రోజున ఆ దంపతులలో ఉన్నటువంటి పురుషుడు ముని యొక్క కళ్ళల్లో నుంచి ప్రళయాగ్ని ఏదైతే ఉన్నదో మహోద్ధృతమైనటువంటి వేగంతో అతి వేడి కిరణాలు వచ్చి తన భార్య యొక్క గర్భాన్ని ప్రవేశించినాయి. ప్రసన్నము, ప్రశాంతము, శీతలము, ధవళము, పూర్ణము, స్వచ్ఛము, అచ్చము అయినటువంటి ఆ కిరణాలన్నీ కూడా ఆమె గర్భాలయంలో ప్రవేశించినాయి. ఆ ప్రవేశించాడు కనుక కాల అగ్ని శమనుడైనాడు, కాలానికి దత్తుడైనటువంటి ఆయన. దత్తావతారాలలో ఇది చాలా పూర్ణమైనటువంటి ఒక దత్తావతారం. అటువంటి ఆయన పుట్టాడు గనక ఇది కాలాగ్ని శమన దత్త పూర్ణిమగా దీనికి పేరు. రెండు రోజులు ఆగినట్లయితే ఈ మార్గశిర మాసం పౌర్ణమి అయిపోయింది. పాడ్యమి, విధియ, తదియ వచ్చేపటికి ఇదే నెలలో రెండవ దత్తుడు కూడా వచ్చాడు. ఆయన పేరు యోగిరాజ వరదుడు. ఆ యోగిరాజు అంటే ఈ దత్తతత్వంలో నుంచి కాలాగ్ని శమనుడైనటువంటి వాడు ఆ యోగానికి రాజును చేయటానికి, ప్రపంచానికి యోగాన్ని బోధించటానికి వచ్చాడు గనక యోగిరాజ వరదుడుగా ఆయన కూడా వచ్చాడు. ఈ మాసం చాలా ప్రధానమైన మాసం, ఇది కృష్ణ మాసం, అన్ని మాసాలలోనూ నేనే కృష్ణుణ్ణి, ఆ మాసం నేనే అన్నాడు ఆయన. అంటే ఈ జరుగుతున్నటువంటి రోజులన్నీ కూడా గొప్పవి. అందున మనకి ప్రధానంగా చక్కగా ఈ 7 రోజుల భాగవత సప్తాహం, భాగవతం ఎప్పుడు కూడా 7 రోజులు చెప్పుకోవాలి. ఒకరోజు 2 రోజులు చెప్పుకునేవి కాదు, 7 రోజులు ఎంత జరిగితే అంత. కానీ 6వ రోజు 4వ రోజు దాన్ని మానకూడదు. 7 రోజులు చక్కగా చెప్పుకొని ప్రతిరోజు నిదానవతి ఉపాసన మార్గంలో చక్కగా ఆ వెన్నని సంపాదించుకొని దానిని మన దగ్గర పెట్టుకుని ఆ నవనీతాన్ని దాని నుంచి కాచుకొని కాచుకొని జ్ఞానాగ్నిలో మన కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకుని పూర్ణమైనటువంటి శ్రీ కైవల్యం వైపు అడుగు వేయాలి గనక వ్యాసుడు సంస్కృతంలో రాసిన 18,000 శ్లోకాలని ఆంధ్రీకరణం చేశాడు. ఎవరు మన బొమ్మెర పోతన లలిత స్కంధంగా, కృష్ణమూలంగా, శుకాలాపాభిరామంగా, అంటే చిలక పలుకుల్లాగా సరళమైన మంజులమైన మనోజ్ఞమైన ఆనందతారకమైనటువంటి స్థితిగా మనకి భాగవతాన్ని ఇచ్చాడు గనక ఆ భాగవతాన్ని స్వామి కూడా భాగవత వాహినిగా దాన్ని వర్ణించారు. అయితే భాగవత వాహిని స్వామి మళ్ళీ మనబోటి వారి కోసం కథగా చెప్పారు, భాగవత తత్వసుధగా చెప్పలేదు. కథ వేరు, కవితాసుధ వేరు, తత్వసుధ వేరు. తత్వం తెలియకపోతే తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళలేడు. కాబట్టి ప్రపంచంలో ఎన్ని ఉన్నా ఆంధ్రదేశంలో పుట్టినందుకు విశ్వనాథ వారి రామాయణం, పోతనామాచ్యుడి భాగవతం చెప్పుకునే అదృష్టాన్ని కల్పించినటువంటి సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ, రేపు అశ్వత్థామ అవమానం ఏమిటి, అక్కడ అనేక పాత్రలున్నాయి, ఆ పాత్రలన్నీ కూడా ఎట్లా ఎట్లా సంచారం చేసినాయి, ఎందుకంటే పరీక్షిత్తు పుట్టేదాకా చెప్పుకోవాలి ఈ భాగవతం. ఆ పరీక్షిత్తు వచ్చిన తర్వాత సప్తాహం ఎందుకు అని అంటే, పరీక్షిత్తుకి ఒక మరణ శాపం ఏర్పడినప్పుడు ఈ భాగవత సప్తాహం భాగవతాన్ని విన్నందువలన వాడు ముక్తుడైనాడు పరీక్షిత్ మహారాజు. కాబట్టి దీనికి కైవల్యం ఇచ్చేటువంటి శక్తి, మరణ అంతంలో కలిగేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి శక్తి, భాగవతం వింటూ భాగవతం అంటూ భాగవత దర్శనాన్ని చేస్తూ అంటే కంటూ ఎవరైతే నిత్య జాగరూకులై ఉంటారో వారి యందు సర్వదేవతలు స్థిమితంగా ఉంటారు అనేటువంటి ఒకనొక భావనని చక్కగా మనస్సులో పదిలపరుచుకొని స్థిమితపరుచుకొని ఈ భాగవత నవనీతాన్ని అన్ని వేళలా గ్రోలేటువంటి ఒక మహానుభవాన్ని స్వామి మనందరకు అనుగ్రహించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ సాగిరాం.